భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః.
మొదటి మంత్రం.
అథాశ్వలాయనో భగవంతం పరమేష్ఠినం ఉపసమేత్యోవాచ
వేద అంత భాగాన్ని ఉపనిషత్తు అని అంటారు. ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినది ఏమిటి అంటే, బ్రహ్మ సత్యం, ఆ బ్రహ్మమే నీ నిజమైన స్వరూపం, ఆ బ్రహ్మని కనుక తెలుసుకుంటే నీ నిజస్వరూపం తెలుస్తుంది అని అర్థం. కనుక ఉపనిషత్తు అంటే ఏమిటి అని తెలుసుకున్నాం మనం అర్థం. ఎప్పుడైతే ఉపనిషత్తు అనే గ్రంథాన్ని మనం సమీపిస్తామో, ఉపసమీపే గత్వ గురువు దగ్గరికి వెళ్ళి నీచైహి స్థిత్వ క్రింద కూర్చొని, కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చొని, ఎప్పుడైతే వారు చెప్పే ఆ ఉపనిషత్తు వాక్యాలను బ్రహ్మ విద్య గురించి వింటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, షత్ అన్నారు. షత్ అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేయబడుతుంది అన్నారు. మన దుఃఖానికి జనన మరణ, ఈ దుఃఖాలకి కారణమైనటువంటి అజ్ఞానం, అది నాశనం చేయబడుతుంది అని అర్థం. అది ఉపనిషత్తు అంటే అర్థం. ఉపనిషత్తు అంటే మామూలుగా ముఖ్య అర్థం ఏం తెలుసుకుంటాం, గ్రంథం, ఒక జ్ఞాన గ్రంథం, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే గ్రంథం ఉన్నాం. ఇది మనకు తెలిసినటువంటి మొదటి అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, ఇది వాచ్యార్థం అంటాం, ముఖ్యార్థం. అందులో దాగి ఉన్నటువంటి అర్థం ఒకటి ఉంది. జ్ఞానరూపమైనటువంటి గ్రంథం ఉపనిషత్తు ఏమిస్తున్నది, బాహ్యమైనటువంటిది ఉపనిషత్తు. పుస్తకం మీ చేతిలో బాహ్యంగా బయట ఉన్నది, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రంథం. ఏమిస్తున్నది, ఆ బ్రహ్మం అనేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తున్నది. బ్రహ్మ లక్షణం ఏమిటి, సత్యం, జ్ఞానం. జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఈ ఉపనిషత్తు గ్రంథం, ఆ బ్రహ్మం ఆత్మ లోపల ఉన్నది, జ్ఞానస్వరూపమైన ఆత్మ లోపల ఉన్నది. ఇది ఆంతరంగికం, ఆంతరమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ లక్షణం జ్ఞానం అని చెప్పాం కదా, కాన్షియస్నెస్ అన్నాం. చైతన్య రూపమైనటువంటి జ్ఞానరూపమైనటువంటి ఆత్మ ఎక్కడున్నది, ఆంతరం లోపల ఉన్నది, లోపల లభిస్తున్నది, నేను 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 అని. అది ఎక్కడ తెలుసుకుంటున్నాం మనం? బాహ్యమైన గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎలాగైతే మన ముఖం అద్దంలో చూసుకుంటామో అదేవిధంగా ఉపనిషత్ అనే అద్దంలో నా స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైన ఆత్మని చూసుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. కనుక అసలు అర్థం ఏమిటి? జ్ఞానం అని అర్థం, ఆత్మస్వరూపం అని అర్థం. ఎప్పుడైతే బాహ్యమైనటువంటి జ్ఞానస్వరూప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఉపనిషత్ గ్రంథాన్ని చదువుతామో, ఆంతరంగికమైనటువంటి ఆత్మస్వరూపం జ్ఞానస్వరూపం మనం తెలుసుకుంటాం. అది ముఖ్య అర్థం, అది కనెక్షన్, నిగూఢమైన అర్థం. ఆలోచిస్తే అందంగా ఉంటుంది. తెలుసుకోవాలి జ్ఞానం, ఇది ఆపేక్షిక జ్ఞానం. పుస్తకంలో వచ్చే జ్ఞానం ఏమిటి? ఆపేక్షిక జ్ఞానం. ఏ పుస్తకం చదివినా సరే జ్ఞానం వస్తుంది కదా. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క సబ్జెక్టు చదివితే దానికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడుంటుంది? బాహ్యంగా ఉంటుంది. కానీ ఉపనిషత్తు వల్ల వచ్చే జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నది? మనకు లోపల దొరుకుతున్నది, అంతరంగికంగా దొరుకుతుంది. అది ఒక విశేషం ఉపనిషత్తుకి. ఇక్కడ అర్థం, ఎన్నో అర్థాలు ఉన్నాయి ఉపనిషత్తుకి. ముండక ఉపనిషత్తులో చూసాం, కేన ఉపనిషత్తులో చూసాం, కఠోపనిషత్తులో చూసాం. అలాగే రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు ఉపనిషత్తుకి. అటువంటి ఉపనిషత్తు ఇక్కడ మొదటి మంత్రంలో అశ్వలాయన భగవంతం పరమేష్ఠినం ఉపసమేత్యో వాచ. అశ్వలాయన అనే ఋషి ఎవరిని సమీపించాడు? పరమేష్ఠినం, మహాత్మ పరమాత్ముడైనటువంటి. పరమేష్ఠి అంటే బ్రహ్మస్వరూపం అన్నారు, చతుర్ముఖ బ్రహ్మని అనర్థం. పరమేష్ఠినం, చతుర్ముఖ బ్రహ్మను భగవంతం పరమేష్ఠినం అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి. ఆయనే మొదట పుట్టింది మనందరికీ తాత. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసింది ఆయన్ని. విష్ణుమూర్తి నాభిలో నుంచి తామర పుష్పం వస్తుంది. ఆ తామర పుష్పంలో బ్రహ్మ కూర్చొని ఉంటాడు. అది చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది మనకి. విష్ణుమూర్తి నాభిలో నుంచి కమలం, ఆ కమలంలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్నాడు. అందుకని విష్ణుమూర్తి చైతన్య స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి అలా చూశాడట, అలా బ్రహ్మదేవుడు వచ్చేసాడు. బ్రహ్మదేవుడిని చెప్పాడట, నాకు చాలా పనులున్నాయి, బిజీగా ఉన్నాను, మిగతా సృష్టి అంతా నువ్వు చెయ్యి అన్నాడు. ఎలాగైతే ఆఫీసులో పెద్ద పెద్ద జనరల్ మేనేజర్స్ అందరూ అలా వస్తారు, కూర్చుంటారు సీట్లో, వాళ్ళకి వీళ్ళకి అన్ని పనులు చెప్పేసి మీరందరూ చూసుకోండి చెయ్యండి అంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకేం పని ఉండదు, అంటే ఒక్క లుక్ చూస్తారు అంతా, ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చారా లేదా అని. తర్వాత మిగతా వాళ్ళందరూ చెయ్యాలి. అదేవిధంగా విష్ణుమూర్తి ఆ బ్రహ్మదేవుడికి చెప్పాట, నాయన నిన్ను నేను సృష్టించేశాను, ఇంకా నువ్వు చూసుకో మిగతా సృష్టి అన్నాడ. అందుకనే బ్రహ్మ సృష్టికర్త అన్నాడు. ఆ బ్రహ్మదేవుడు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? అశ్వలాయనుడనేటువంటి ఋషి. ఈ అశ్వలాయన ఋషి అనేక అథర్వణ వేద మంత్రాలని కనుక్కున్నాడట, దర్శించాడు. అనేకమైనటువంటి అథర్వణ వేద మంత్రాలని ఆయన దర్శించాడు. మహాన్ ఋషి, అంతటి గొప్ప ఋషి. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే కైవల్యాన్ని గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఏమిటండి ఆ కైవల్యం అంటే? కైవల్యం అంటే ఏకం బ్రహ్మ, కేవలం అద్వితీయమైనటువంటి బ్రహ్మను తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఉపసమేత్య అన్నాడు, వినయంగా శ్రద్ధతో భక్తితో వెళ్ళాడు. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే గురు శిష్య పరంపర తెలుస్తుంది. ఆ బ్రహ్మ విద్యను పొందాలి అంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఎంతటి ఋషి అయినా సరే అది కనుక తెలియకపోతే చదవడానికి వెళ్ళి తీరాలి. అంటే గురువు ద్వారా మాత్రమే గ్రహించగలిగినటువంటి విద్య అని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇందులో. భగవద్గీతలో కూడా అంతే, యుధిష్ఠిరుడు కూడా భీష్ముడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు అన్నీ. ఆ మహాత్ముడు యొక్క గొప్పతనం నాకు చెప్పమంటే యుధిష్ఠిరుడు భీష్ముడి దగ్గర నుంచి తెలుసుకుంటున్నాడు. కనుక మన పరంపర ఏంటంటే గురువు ద్వారానే తెలుసుకోవాలి, గురువు లేకపోతే ఏ విద్య కూడా ఫలించదు అని చెప్పడం కోసం ఉపసమేత్య అనే పదం మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? శ్రద్ధతో భక్తితో గురువును సమీపించాలి, సమీపించి అడగాలి, నాకు శ్రేయస్సు నిచ్చేది ఏమిటో అది నాకు చెప్పండి అని అడగాలి. అడిగి తెలుసుకోవాలి. అడిగితే కానీ అమ్మైనా పెట్టదంటారు చూసారా, అందుకని మనం అడగాలి. చెట్టు మనం పెంచం చెట్టుని, చెట్టు తానే ఎదుగుతుంది. చెట్టుని మనం పెంచుతున్నామా? దగ్గర కూర్చొని చెట్టు చెట్టు రోజు కొంచెం పెరుగమ్మా, కొంచెం కొంచెం పెరగమ్మా అంటామా మనం? పెరుగుతుందా అని అలా అనకుందా? చెట్టు పెరగడానికి కావలసినటువంటి శక్తి ఏదో ఆ విత్తనంలో ఉంది. ఆ చెట్టుకు పెరగడానికి కావలసినటువంటి సాధనాల్ని మనం సహకరించేట్టు చేస్తున్నాం. నీరు పోస్తున్నాం, గాలి వెలుతురు వచ్చేటట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ మనం సహాయం మనం అందిస్తున్నాం చెట్టుకి అంతే. అంతేగాని చెట్టుని మనం పెంచడంలే. అర్థమైందా? చెట్టుని మనం పెంచడంలే, కానీ చెట్టుని పెరగడానికి మనం దోహదం చేస్తున్నాం. అదేవిధంగా శిష్యుడికి గురువు గారు ఈ యొక్క విద్యని గ్రహించడానికి కావలసినటువంటి సామగ్రిని సమకూరుస్తున్నారు. అర్థమైందా? గురువుగారు శిష్యుల్లో ఒక ఆత్మజ్ఞానాన్ని పుట్టించలేరు, ఆత్మజ్ఞానం వచ్చేటట్లుగా చేయలేరు. తల మీద చేయి పెట్టి నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పి చెప్పలేరు గురువుగారు. నీకు మోక్షం వచ్చేస్తుంది అన్నారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేసావు కదా, నీకు మోక్షం వస్తుంది, ఇవన్నీ అయ్యే పనులు కావు. కనుక జ్ఞానాన్ని పుట్టించలేరు గురువుగారు. గురువుగారు ఏం చేస్తారు తెలుసా? ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి రావలసినటువంటి ఆత్మ అనేటువంటి తనలోనే ఉంది ఆ శిష్యుడిలో. అది తెలియకుండా కప్పివేస్తున్నటువంటి ఏవే ఉన్నాయో అవన్నీ తొలగించేటట్లు దోహదం చేస్తారు గురువుగారు. అదే విషయం. రాయిలో కృష్ణుడు ఉన్నాడు, విగ్రహం ఉన్నది ముందే. ఆ విగ్రహం కనపడకుండా చేసేటటువంటి అనవసరమైనటువంటి ఆ రాళ్ల పెంకుల్ని ఏం చేస్తాడు ఆ శిల్పి? చెక్కుతాడు, తీస్తాడు. తీయంగానే వస్తుంది ఆ రామ విగ్రహం, కృష్ణ విగ్రహం వచ్చేస్తుంది. ఆయన ఏమన్నా కృష్ణ విగ్రహాన్ని రామ విగ్రహాన్ని తెచ్చి పెట్టాడా రాయిలో? పెట్టలేదు. రాయిలో రామ విగ్రహం కనపడకుండా చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఆ రాళ్ల పెంకులు నిన్న చూసారా ముక్కలు, వాటిని తీసేస్తాడనమాట. అది శిల్పి చేసిన పని. అదేవిధంగా గురువు శిల్పి ఏం చేస్తాడు ఇక్కడ? గురువు శిల్పి ఏం చేస్తాడు? ఈ యొక్క శిష్యుడిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని బయటికి తేవడానికి, అంటే శిష్యుడికి తెలిసేటట్లుగా చేయడానికి, ఆ శిష్యుడికి ఆత్మరూపం తెలియకుండా చేస్తున్నటువంటి అహంకారం, రాగం, ద్వేషం, అజ్ఞానం ఈ యొక్క వీటన్నిటినీ కూడా తీసేస్తారన్నమాట. అవి తీసేయంగానే ఏమవుతుంది? శిల్పి మరొకటి చేస్తాడు. శిల్పాన్ని అంతా చేసిన తర్వాత చివరిగా కళ్ళు తెరుస్తాడు శిల్పి. ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ముందు శిల్పాన్ని తెచ్చి పెడతారు గుళ్ళో. దానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు కళ్ళు తెరవాలి. అప్పుడు ఆ కళ్ళ దగ్గర ఇక్కడిక్కడ తీస్తాడనమాట ఆ రాయిది. తీయంగానే అప్పుడు మీకు ఆ భగవంతుడు కళ్ళు తెరిచినట్టుగా కనపడుతుంది. అది ప్రాణప్రతిష్ఠ అంటే. అక్కడ ఒకసారి ఆయన కళ్ళు తెరిచిన తర్వాత ఇంకా శిల్పి దాన్ని ముట్టుకునే అర్హత కూడా లేదు. ఇంకా దాన్ని తాకకూడదు శిల్పి. అంతకుముందు కాళ్ళు పెట్టేవాడు దాని మీద, ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు పెట్టి అవన్నీ చేసేవాడు, చెమట అంతా కూడా అది ఆ విగ్రహం మీద పడుతుండేది. ఇప్పుడు దూరంగా ఉండాలి. ఇంకా అది ఒక శిల్పం కాదు, అక్కడ సాక్షాత్తు భగవంతుడు కూర్చున్నాడనే భావన. అదేవిధంగా గురువు అనే శిల్పి చేతిలో అజ్ఞాన భూయిష్ఠుడైనటువంటి శిష్యుడు ఒక రాయి లాంటి వాడు. ఆ శిల్పి ఏం చేస్తాడంటే ఈ శిష్యుడిలో ఆత్మ కనపడకుండా చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఏవైతే ఉన్నాయో, కోపతాపాలు, రాగద్వేషాలు, అజ్ఞానంతో కూడినటువంటివన్నీ కూడా ఏం చేస్తారు, ఊలి తీసుకొచ్చి కొడతారా శిష్యుడిని? కొడితే ఎవరు వస్తారు క్లాసుకి? రారు కదా. అలా చేయరు శిష్యులు గురువుగారు. గురువుగారు ఏం చేస్తారు, కార్పెట్ వేసి, లైట్లు పెట్టి, ఫ్యాన్ పెట్టి, మైకులు పెట్టి రెండు పక్కల, వినపడకపోతే మరీ ఇంకొక క్రొత్త మైకులు కొని పెట్టి కూర్చొని ఆయన అని చెప్పి పుస్తకాలు ఇచ్చి, పుస్తకాలు ఒక భాష రాకపోతే మరొక భాషలో ఇచ్చి కూర్చోబెట్టి ఇంతవరకు దోహదం చేస్తారు గురువుగారు. తర్వాత పదం పదం చెప్పించి ఆ పదానికి అర్థం చెప్పి, అర్థమవుతున్నదా అర్థమవుతున్నదా అని చెప్పి ఇలా దోహదం చేస్తారు గురువుగారు. చెయ్యంగా 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 ఒకనాటికి ఒకనాటికి ఏదో ఒక రోజుకి శుభ సమయాన ఆ శిష్యుడు మా గురువుగారు ఏం చెప్తున్నారా అనే దానికి ఆలోచనకు వస్తాడు. ఇంత చేసిన తర్వాత మా గురువుగారు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు కొంత ఆలోచన వస్తుంది. తర్వాత గురువుగారు అబ్బా ఇప్పుడే కొంచెం దావలోకి వస్తున్నాడు శిష్యుడు, అదికే 10 సంవత్సరాలు పడుతుంది. తర్వాత చిన్న చిన్నగా చెప్పి, నాయన నువ్వు ఆత్మస్వరూపానివి, ఆ కైవల్య స్వరూపానివి నువ్వు, ఈ శరీరం మనస్సు నువ్వు అనుకుంటున్నది నువ్వు కాదు, నీకు దుఃఖం అనేటువంటిదే లేదు, నువ్వు సుఖస్వరూపానివి, దుఃఖం అనేటువంటిది లేనటువంటి నీ స్వరూపం నీది అని చెప్తూ చెప్పంగా చెప్పంగా ఆ శిష్యుడు ఆనందాన్ని పొందుతాడు. దుఃఖం లేనటువంటి ఒక పరబ్రహ్మ ఆనందాన్ని తానుగా గ్రహిస్తాడు. అటువంటి విషయం తెలుసుకోవడానికి వచ్చాడు. ఎంత మంత్రాలు తెలిసినా ఎన్ని విషయాలు తెలిసినా అసలు పరావిద్య తెలియకపోతే ఎంతటి ఋషి అయినా చూడండి వచ్చాడా లేదా. కనుక ఫస్ట్ మనకు ఏమి తెలియదని మనకు తెలియాలి, నాకు తెలియదని నాకు తెలియాలి. హ్యూ హూ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్, అతనికి తెలియదని అతనికి తెలుసు, అతనికి తెలియదని అతనికి తెలుసు. ఆ లక్షణం ఉన్నవాడు అశ్వలాయనుడు. తాను కైవల్యాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చాడు. ఉవాచ అన్నాడు. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన అన్నాడు. కర్మయోగం ఉపాసనాయోగం అన్నీ పూర్తి చేసుకొని అని అర్థం. అందుకని గృహస్థాశ్రమమే చాలా విశిష్టమైనది. బ్రహ్మచారికి కర్మానుష్ఠానం చేసేంత వసతి ఉండదు, ఎందుకంటే భార్య ఉంటేనే కొన్ని అనుష్ఠానాలు చేయగలుగుతాడు. బ్రహ్మచారికి భార్య లేదు కనుక అన్నీ కర్మలు చేయలేడు. అన్నీ కర్మ అనుష్ఠానాలు, వ్రతాలు, పూజలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేయకపోవడం వల్ల చిత్తశుద్ధి రావడానికి ఆస్కారం తక్కువ, కష్టం. సన్యాసికి అంతకంటే, ఆయనకి ఏమి కర్మలు లేవు, ఆయనకి కష్టమే. ఎందుకంటే లైవ్లీహుడ్ చూసుకోవడమే కష్టం వాళ్ళకి ముందు. గృహస్థుడికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇటుపక్క భార్య, పిల్లలు, చక్కగా ప్రేమ, ఆదరణ అన్నీ లభిస్తుంటాయి. ఒక ఇల్లు, సంపాదన, ధనం అన్నీ ఉన్నాయి, సమకూర్చుకున్నాడు. ఈ బ్రహ్మచారికి ఎప్పుడు అన్నం వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సన్యాసికి అంతకంటే ఎప్పుడు భిక్ష దొరుకుతుందా లేదా తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. కానీ గృహస్థుడికి అన్ని ప్యాకేజీల్లో ఉంటాయి ఇంట్లోనే. అందుకని గృహస్థుడికి చాలా అవకాశం వైరాగ్యం రావడానికి, చిత్తశుద్ధి రావడానికి ఈ కర్మయోగ ఉపాసనాయోగ అనుష్ఠానాల వల్ల గృహస్థాశ్రమే చాలా ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది. నేను చెప్పలే, శాస్త్రం చెబుతుంది. కానీ ప్రతి ఆశ్రమంలోనూ కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రాన మనకు మోక్షం రాదు అని చెప్పి అనుకోకూడదు. ఋషులందరూ గృహస్థులే. మన ఋషులు జ్ఞానులందరూ గృహస్థులే. కనుక శాస్త్రం మీకే ఓటేస్తుంది ఎక్కువగా. అర్థమైందా? గృహస్థాశ్రమంలో ఉంటేనే చాలా ఒక రక్షణ ఉంటుంది మనిషికి, మనిషి ఎదగడానికి. కానీ బ్రహ్మచర్య ఆశ్రమం, సన్యాసాశ్రమం చాలా కష్టమైనటువంటిది, కష్టంతో కూడినటువంటిది. అందుకని మీరు బాగా తేలికగా చదవగలరు మాకంటే. అర్థమైందా? మీరు కష్టపడి చదవాలి, మీరు బాగా ఈజీగా చదవచ్చు. అదే చెప్తున్నారు. అందుకని అశ్వలాయనుడు గృహస్థుడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. కానీ చెప్పిన తర్వాత ఉవాచ ఉపసమేత్య భగవంతం పరమేష్ఠినం సమీపించి, బ్రహ్మదేవుణ్ణి సమీపించి ఉవాచ అంటే వినయంతో అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? భగవః అధీహి అని చెప్పి తర్వాత మంత్రం వస్తుంది, చదువుతాం. అధీహి భగవః బ్రహ్మ విద్యాం వరిష్ఠాం సదా సద్భిహి సేవ్యమానాం నిగూఢాం యథాచిరాత్ యయాచిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం యాతి విద్వాన్. మనం ఎంత గురువు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తి జ్ఞానం గురువు నుంచే పొందలేం మనం. ఒక పావు వంతు మాత్రమే గురువు గారి వల్ల మనకు కలిగింది, మనకు దొరికేది ఒక పావు వంతే, 1/4. దానికి ఒక శ్లోకమే ఉంది, నాలుగు విధాలుగా నాలుగు పావులు కలిపి, పావులన్నా ఏం పావులు, 1/4, 1/4, నాలుగో వంతు, కాలు భాగం, కాలు భాగం గురువు నుంచి వస్తుంది. దానికి శ్లోకం చెప్పి మీ అర్థం చెప్తాను. మీకు విన్నారు ఇంతకుముందు, ఆచార్యాత్ పాదమాదత్తే అన్నారు. గురువు దగ్గర నుంచి వచ్చేది 1/4, 1/4 వంతు మాత్రమే. అదేమిటండి అంతా చెప్పరా మీరు అని అడగండి. గురువు చెప్పినా కూడా మనకు అర్థం కాదు. మనం రిసీవ్ చేసుకోగలిగింది 1/4 వంతే. ఆయన ఎంత చెప్పినా కూడా 1/4 వంతు మాత్రమే, ఒక పావు వంతు మాత్రమే వస్తుంది. కాలు భాగం అంటే పావు వంతు, పావు లీటర్ అంటారు చూసారా, అదే పావు లీటర్, పావు లీటర్ కాదు ఇక్కడ, పావు వంతు. మిగతాది పాదం సద్బ్రహ్మచారిభ్య, ఇంకొక కాలు భాగం 1/4 వంతు, పావు వంతు. మిగతా మన సహచరులతో, మనతో పాటు చదివేవాళ్లతో కూర్చొని డిస్కషన్ చేసుకోవడం, ఏం చెప్పారు ఈరోజు గురువుగారు, నీకు నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నాకు ఏదైనా సందేహం ఉంటే అతను అడగడం, ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడం అన్నమాట. పాదం సద్బ్రహ్మచారిభ్య, బ్రహ్మచారులు అంటే ఆ రోజుల్లో గురుకులాల్లో బ్రహ్మచారులు చదివేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడంతా గృహస్థులే కదా, కనుక గృహస్థులు గృహస్థులు మాట్లాడుకొని ఫోన్లో, ఒకవేళ క్లాసుకి రాకపోతే స్వామిని ఏం చెప్పారు ఇవాళ, క్లాస్కి వచ్చినా కూడా స్వామిని ఇలా చెప్పింది నాకు అర్థం కాలేదు, నువ్వు రాసుకున్నావు ఆ పాయింట్ ఏమిటి అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, అది సద్బ్రహ్మచారిభ్య ఒక కాలు భాగం వస్తుంది. తర్వాత పాదం స్వమేధయ, ఇంకొక కాలు భాగం ఒక పావు వంతు నీ యొక్క స్వమేధస్సు వలనే వస్తుంది. నీ మేధస్సును ఉపయోగించాలి. గురువుగారు ఎంత చెప్పినా, మన ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా మనకు మేధస్సు లేకపోతే ఏం ప్రయోజనం? మన మేధస్సు ఇంకా చివరి పాదం కాలక్రమేణచ. గురువుగారు చెప్తారు, ఫ్రెండ్స్తోనూ మాట్లాడతాం, మనకు మేధస్సు ఉంది, కానీ ఇంకా ఏదో సందేహం ఉంది అన్నాడు. కొంచెం వెయిట్ చేయి నాయన, కాలక్రమంలో నువ్వు అర్థం చేసుకుంటావు అన్నారు. పాదం కాలక్రమేణచ, పాదం ఆచార్యాత్ పాదమాదత్తే, పాదం సద్బ్రహ్మచారిభ్య, పాదం స్వమేధయ, పాదం కాలక్రమేణచ. అందుకని తొందరపడద్దు అని అర్థం, కాలక్రమంగా వస్తుంది జ్ఞానం అన్నారు. ఏమడుగుతున్నాడు ఆశ్వలాయనుడు? అధీహి భగవః, అధీహి నాకు బోధించవలసినది. ఈ బ్రహ్మ విద్య బయటికి చెప్పేవాళ్ళు కాదట, అందుకని అధీహి అంటే వేరే అర్థం ఉంది అక్కడ, కొంచెం పెద్దగా చదవండి, పెద్దగా చెప్పుకోండి అన్నారు. ఓ గురువుగారు, మీరు పెద్దగా జ్ఞాపకం చేసుకోండి అని. పెద్దగా జ్ఞాపకం చేసుకోండి అంటే ఏమిటి? ఆయనకి తెలిసిందంతా గడగడ పైకి చెప్పండి అని అర్థం. మీరు పైకి చెప్పుకుంటే నేను వింటాను, అలా మీరు పైకి చెప్పుకున్నప్పుడు నేను ఏమంటే నాకు జ్ఞానం వస్తుంది. ఎందుకంటే అంత తేలిగ్గా చెప్పరు బ్రహ్మ విద్య బయటికి. కారణం ఏమిటంటే చెప్పకూడదని కాదు, చాలా కష్టం అది అర్థం చేసుకోవడం. అవతలి వాడికి అర్హత ఉందో లేదో మనకు తెలియదు. అందుకని మీరు కొంచెం పెద్దగా తలుచుకోండి, నేను వింటాను అని అర్థం. అది అంటే అంటే వెళ్ళి డైరెక్ట్గా అడగకూడదు, మీరు నాకు చెప్తారా అని అడగకూడదు, నాకు చెప్పండి అని కూడా అడగకూడదు. మీరు చెప్తూ ఉంటే నేను వింటాను, చెప్తూ ఉంటే అంటే ఏమిటి, పెద్దగా తలుచుకోండి అని అర్థం కూడా వస్తుంది ఇక్కడ. అధీహి అన్నారు. నాకు బోధించవలసినది అంటే పెద్దగా తలుచుకోండి అన్నారు. భగవహ అంటే ఓ భగవంతుడా అని, భగవన్ అని గురువుగారిని ఎలా సంబోధిస్తున్నాడు చూడండి, మహానుభావ అని అర్థం. భగవహ భగవంతుడు సమానమైన వారు మీరు అని అర్థం. భగవహ ఓ భగవంతుడా అని అర్థం. అటువంటి శ్రద్ధ కలిగి భక్తి కలిగినటువంటి ఆశ్వలాయనుడు ఏమడుగుతున్నాడు, మీరు ఎటువంటి వారు అని చెప్తున్నాడు. అధీహి వరిష్టాం నిగూఢాం బ్రహ్మ విద్యాం సదా సద్భిహి సేవ్యమానాం అధీహి అన్నారు. ఏ విషయం చెప్పాలి మీరు? గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాలయాపన చేయకూడదు, లోకాభిరామణి అంతా మాట్లాడి కాసేపు మీరు ఎలా ఉన్నారు, మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, మా ఇంట్లో విషయాలు కొన్ని, వా ఇంట్లో విషయాలన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకా అప్పటికే మన మైండ్ కొంచెం అదైపోతుంది, వీక్ అయిపోతుంది. వచ్చిన పని ఏమిటి అంతే. వెంటనే అడుగుతున్నాడు అధీహి, ఏమిటి అడుగుతున్నాడు, నాకు చెప్పండి అంటున్నాడు. ఏమిటది? వరిష్టాం నిగూఢాం బ్రహ్మ విద్యం, బ్రహ్మ విద్యను బోధించవలసినది నాకు. బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మజ్ఞానమును చెప్పవలసినది అన్నారు. ఎటువంటి బ్రహ్మ విద్య? దానికి విశేషణాలు చెప్తున్నారు. బ్రహ్మ విద్య ఎటువంటి బ్రహ్మ విద్య? వరిష్టాం, ఉన్నతమైనటువంటి, వరహ వరియాన్ వరిష్ట, సూపర్లేటివ్ డిగ్రీలో అడుగుతున్నారు. వరిష్ట అంటే అత్యున్నతమైనటువంటి, దానికంటే మరొకటి గొప్పదంటూ ఏమీ లేనటువంటి బ్రహ్మ విద్య. ఇంకా దేన్ని తెలుసుకున్న తర్వాత అయితే మరి దేన్ని తెలుసుకోవాల్సిన పని లేదో, అటువంటి విద్య వరిష్టాం బ్రహ్మ విద్య. మొదటి విశేషణం ఇది, మొదటి గొప్పతనం బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం ఇది. వరిష్టాం శ్రేష్టమని అర్థం, శ్రేష్టం శ్రేష్టమైనటువంటిది. అంతేకాదు నిగూఢాం రహస్యమైనటువంటిది, చాలా రహస్యమైనటువంటిది అంటే అంత తేలికగా లభించేది కాదు అన్నారు. అంత తేలికగా లభించేది కాదు అంటే అర్థమయ్యేది కాదు అని, ఇన్యాక్సెసిబుల్, నాట్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అని అర్థం. నిగూఢాం అని చాలా రహస్యం. అందుకే చిన్మయానందన స్వామి వారు అన్నారట, వారి గురువు గారు చెప్పారట, నువ్వు సమాజంలోకి వెళ్ళి ఇవన్నీ చెప్పవాకు, భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ చాలా కష్టం, ఈ గ్రంథాలన్నీ చెప్పొద్దు అన్నారట. చిన్మయానందుల వారికి ఏమిటంటే, అసలే ఈ యొక్క విద్య అంతా నశించిపోతున్నది, సమాజం అంతా ఆధునికమైన ప్రపంచంలో పడిపోతుంది, అసలు ఇది కూడా ఉండకుండా పోతుందేమో అని వారికి బాధతో గురువుగారితో చెప్పారట. నేను వెళతాను సమాజంలోకి, నేను వెళ్ళి ఇది బోధిస్తాను, నేను బోధించినా కూడా అర్థం కాదు కాబట్టి నేను బోధిస్తాను, అది సీక్రెట్గానే ఉంటుంది ఎప్పుడు అన్నారట. ఎందుకంటే అర్థమయ్యేవాడికి అర్థమవుతుంది, అర్హత ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు, అర్హత లేని వాడికి ఎటు అర్థం కాదు కనుక అది ఎప్పుడు సీక్రెటే అన్నారట. చూడండి వారా ఎంత గంభీరమైనటువంటి ఆలోచన, చూడండి. అర్హత ఉన్నవాడు కనుక వస్తే అర్థం చేసుకుంటాడు, మంచిదే కదా. అర్హత లేనివాడు అంటారా, వాడికి ఎలాగో అర్థం కాదు, అప్పుడు అది సీక్రెట్గానే ఉంటుంది. కనుక రెండు విధాలు చూసినా మంచిదే కనుక నేను వెళుతున్నాను సమాజంలోకి అని చెప్పి వచ్చి గీతా జ్ఞాన యజ్ఞాలు మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఇలా చదవడం పబ్లిక్కి అంతకుముందు లేదు, ఇట్లా భగవద్గీత క్లాసులు చదవడం చెప్పడం అనేటువంటిది లేదు యాక్చువల్గా. ఇదంతా వారి అనుగ్రహమే ఇది. ఎందుకంటే అంత గూఢమైనటువంటిది ఆ రోజుల్లో చదివినా కూడా వచ్చి సమాజంలో చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ప్రాప్తం లేదు జనానికి. ప్రాప్తం ఉండాలి అంటే ఎంతో భక్తి శ్రద్ధ అనుష్ఠానం విలువలు పాటించగలగాలి, ఎన్నో ఉన్నాయి దానికి నియమాలు. అందుకని పాటించేవాడికి వచ్చిస్తుంది, పాటించని వాడికి సీక్రెట్గానే ఉంటుంది. అర్థమైందా ఇప్పుడు? అది సీక్రెట్లో సీక్రెట్ ఇప్పుడు ఇది. ఓకే, నిగూఢాం తర్వాత సేవ్యమానం సదా సద్విహీన. మూడవ స్తుతి చేస్తున్నారు. ఏమిటి ఎంత గొప్పది అంటే, సదా సద్భిహి సేవ్యమాన, ఎల్లవేళలా సత్పురుషుల చేత సేవింపబడుతున్నటువంటిది, తెలుసుకోబడుచున్నటువంటిది ఈ విషయం కోరబడుచున్నది. సదా ఎల్లప్పుడూ సద్భిహి మహాపురుషుల చేత, గొప్పవాళ్ళ చేత, సాధువుల చేత, సత్పురుషుల చేత సద్భిహి సేవ్యమాన, కోరబడుచున్నది, సేవింపబడుచున్నది, తెలుసుకోవాలని వాళ్ళు ఆరాటంగా ఉంటున్నారే ఈ బ్రహ్మ విద్య, అటువంటి బ్రహ్మ విద్య నాకు చెప్పండి అన్నారు. నిగూఢమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, సత్పురుషుల చేత కోరబడుతున్నటువంటిది. చూడండి ఎంత విలువ తెలుసున్నది బ్రహ్మ విద్య గురించి. చూసారా ఏమండి, నాకు కొంచెం ఆ నాలెడ్జ్ గురించి చెప్పండి అంటారు. ఇప్పుడు వచ్చి ఏ నాలెడ్జ్ నాయన అన్న, అసలు ఆ నాలెడ్జ్ గురించి అడగాలంటేనే ఇంత గొప్పతనం చెప్తున్నాడు ఆయన, చూసారా. అందుకని తను తెలుసుకోబోయేటటువంటి విషయం ఎంత ఉన్నతమైనటువంటిదని చెప్పి ముందుగానే తెలుసుకునేవాడికి తెలిసి ఉండాలి. ఏమిటండి తికమక సెంటెన్స్! చూడండి, శిష్యుడికి గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు నాకు ఇది చెప్పండి అనేటప్పుడు తాను తెలుసుకోవాలనుకుంటున్న విషయాన్ని గురించి, దాని యొక్క గొప్పతనాన్ని గురించి, దాని యొక్క విశేషణాలన్నీ తెలుసుకొని వచ్చి గురువు దగ్గర చెప్పాలి. ఇటువంటి విషయం నాకు చెప్పండి అడిగాడంటే అప్పుడు గురువుగారు ఇట్లా చూస్తారు, అమ్మో సామాన్యుడు కాదు ఈ శిష్యుడు, సామాన్యుడు కాదే అనుకుంటారు గురువుగారు. అది అంత తెలివితేటలుండాలి. ఇప్పుడు గురువుగారు తప్పించుకోలేరు, చూసారా, నిగూఢమైనటువంటిది చెప్పాలి, సత్పురుషుల చేత సేవ చేయి అడగబడుతున్నది కోరబడుతున్నది చెప్పాలి అంటే గురువుగారు ఏం చెప్పి తీరాలి? బ్రహ్మ విద్య గురించే చెప్పి తీరాలి. అందుకని స్టూడెంట్కి వచ్చేటప్పుడే ఏమి కావాలనే విషయం తెలిసి ఉండాలి, కనీసం కనీసం. ఈ జీవితానికి ఇప్పటికి చాలామంది నన్ను అడిగేవాళ్ళు, ఈ జీవితానికి ఒక పరమార్థాన్ని చూపించండి అని అడుగుతారు ఈ రోజుల్లో. ఈ జీవితానికి ఏదో ఒక పరమార్థం, నా గమ్యాన్ని ఒక మార్గదర్శనం చెయ్యండి అంటారు. ఇవన్నీ అడగకపోయినా పోని కనీసం నా జీవితాన్ని సాఫల్యం చేసుకునేటట్లుగా కాస్త సహాయం చేయండి అని అంటేనే మోక్షం అడిగినట్లే. ఏమండి ఈ పదాలన్నీ మాకు తెలియవు కదా అని చెప్పి దిగులు పడక్కర్లేదు. మా జీవితానికి ఒక సాఫల్యాన్ని చూపించండి అంటేనే మోక్షాన్ని అడుగుతున్నట్లే. అర్థమైంది, అలా అడుగుతున్నాడు. సద్భిహి సేవ్యమానం, అది తెలుసుకున్న తర్వాత ఏమిటి ఫలం అంటే, యయా విద్వాన్ సర్వపాపం వ్యపోహ్య. ఎప్పుడైతే ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుంటాడో, ఇప్పుడు ఫలాన్ని చెప్తున్నారు, ఇంతవరకు స్తుతి చెప్పాడు, బ్రహ్మ విద్య స్తుతి. ఆ బ్రహ్మ విద్యను కనుక తెలుసుకుంటే, రహస్యమైనటువంటి బ్రహ్మ విద్య తెలుసుకుంటే, ఆ తెలుసుకున్నటువంటి విద్వాంసుడు అన్నారు. విద్వాంసుడు అంటే ఎవరైతే ఈ విద్యను తెలుసుకుంటారో ఆ విద్వాన్. సర్వపాపం వ్యపోహ్య, అన్ని పాపాల నుంచి బయటపడతాడే, ఆ విద్యను గురించి చెప్పండి అంటున్నాడు. చూడండి, ఏ బ్రహ్మ విద్య తెలుసుకుంటే అన్ని పాపాల నుంచి బయటపడతాడో ఈ విద్వాంసుడు, నాకు అటువంటి బ్రహ్మ విద్య చెప్పండి అంటున్నాడు. అది కూడా తెలిసింది ఆయనకి. చూసారా, ఆ సర్వపాపం అన్నారు అంటే పుణ్యము పాపం రెండు కూడా. ఇది నాలుగవ విషయం, విశేషణం అన్నమాట. ఏది తెలుసుకుంటే అన్ని పాపాల నుంచి నివృత్తి జరుగుతుందో, నివృత్తి కలుగుతుందో, అంతేకాదు త్వరలో అచిరాత్ పురుషం యాతి. సర్వ పాపాల నుంచి బయటపడటమే కాదు, బ్రహ్మాన్ని పొందుతాడు అన్నాడు. పురుషం అంటే ఇక్కడ బ్రహ్మం అన్నాడు. ఆ పురుషుణ్ణి యాతి అంటే పొందుతాడు. అందుకని ఒక రాత్రిలో, ఒక రోజులో బ్రహ్మజ్ఞానం రాదు, కాలక్రమంగా వస్తుంది. అది ఆ పురుషం యాతి అంటే ఆ బ్రహ్మను పొందుతాడు. ఎటువంటి బ్రహ్మాన్ని పొందుతాడు? పొందుతాడు అంటే తెలుసుకుంటాడు, గ్రహిస్తాడు. సర్వ పాపాలను పోగొట్టేటటువంటి బ్రహ్మ విద్య. సర్వ పాపాలు పోవడం వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఎటువంటి బ్రహ్మన్, ఏ బ్రహ్మాన్ని పొందుతాడు? పరాత్పరం బ్రహ్మం అన్నాడు. పరాత్పరం అంటే మాయ కంటే అతీతమైనటువంటిది. పరాత్ అంటే మాయ కంటే అవ్యక్తమైనటువంటి, మాయ కంటే కూడా దాన్ని మించినటువంటి బ్రహ్మం పరం అన్నారు. ఇది బ్రహ్మానికి ఒక టైటిల్ అన్నమాట. ఆ పరమాత్ముడికి ఆయన చేతిలో కదా మాయ ఉంటుంది, కనుక ఆ మాయను మించినవాడు కదా ఆయన, మాయావి. అందుకే ఆయన పేరు మాయావి. మాయ ఎవరి చేతిలో అయితే ఉంటుందో ఆయన మాయావి. మాయ ఆయన్ని ఆడించదు, ఆయన మాయను ఆడిస్తాడన్నాడు. అది జగత్తుని చేసేటప్పుడే మాయ తన చేతిలో పెట్టుకొని ఆడిస్తాడు ఈ ప్రపంచాన్ని. కనుక పరాత్పరం అటువంటి బ్రహ్మాన్ని గురించి చెప్పండి. ఎంత ముఖ్యమైన మంత్రము చూడండి. ఒకటి మొదటి మంత్రమే ఇంత ఇట్లా ఉందన్నారు. అందుకే కైవల్యోపనిషత్తు చిన్న ఉపనిషత్తు అయినా కూడా ప్రతి మంత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి మంత్రం. అందుకని ప్రతిరోజు ఇంటికి వెళ్ళి చదవాలి. చదివితే ఆ మంత్రం చదవంగా మనలో ఉన్నటువంటి దోషాలు, మలినాలన్నీ కడిగేసినట్లయిపోతుంది. ఏమక్కర్లేదు, ఉపనిషత్తు మంత్రం పట్టుకున్నామంటే చాలు, చదివామంటే చాలు. మనలో ఉన్నటువంటి దిగులు, చింత, బాధలన్నీ కూడా అట్లా మట్టు మాయమైపోతాయి. గాలికి పొట్టు ఊదితే ఎట్లా పోతుందో ఉఫ్ అంటే. ఉపనిషత్తు మంత్రం అంత శక్తి ఉందట. ఎంత ఉన్నతమైన మంత్రమో చూడండి. అది తర్వాత మంత్రం చదువుతాం.
తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యానయోగాదవేహి.
అందుకని గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మనకు మోక్షం రాదు. అర్థమైందా? గురువుగారి పక్కపక్కనే తిరుగుతూ వారికి సేవ చేస్తున్నంత మాత్రం రాదు. సేవ అనేటువంటిది ఒక భాగం అందులో. ఆ గురుశాస్త్ర ఉపదేశ రూప శ్రవణం చెయ్యాలి. గురుశాస్త్ర ఉపదేశ రూప శ్రవణం, గురుశాస్త్ర ఉపదేశ రూప మననం, గురుశాస్త్ర ఉపదేశ రూప నిధిధ్యాసనం చేయాలి. శ్రవణం దేనికి? అజ్ఞానం పోవడానికి చెయ్యాలి. అజ్ఞానం పోగానే మనకు మోక్షం వచ్చేస్తుందంటే వెంటనే రాదు, కానీ సందేహాలు ఉంటాయి. జీవుడు, ఈశ్వరుడు, జగత్తు, ఇదంతా కూడా చూసేదంతా మాయ, బ్రహ్మం అని చెప్పంగానే వెంటనే మనసు ఒప్పుకోదు, ఎన్నెన్నో సందేహాలు వస్తాయి. అందుకని మననం చేయాలి. శాస్త్రంలో మనకు అర్థం కాక ఏమిటోనండి అవన్నీ, మనకేం అర్థం కావట్లేదని చెప్పి శాస్త్రంలో శాస్త్రాన్ని తక్కువగా చూస్తాం. ఆ ప్రమాణం శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పే విషయం ఏమిటి? బ్రహ్మం, ఆయన సత్యం, ఈ శరీరం మిథ్య అంటే అది మనకు నచ్చదు తొందరగా. ఆయన ఎక్కడ సత్యం, ఎక్కడున్నాడో ఆయన మనకే తెలియదు. ఇట్లా అనుమానాలు వస్తూ ఉంటాయి మనకు. ప్రమేయ విషయంలో సందేహం, ప్రమాణ విషయంలో అవన్నీ సాధ్యమేనంటారా, ఏదో చెప్తోంది కానీ ఇవన్నీ సాధ్యం అంటారా స్వామిని, నాకే సాధ్యంగా కనపట్టలేదు. ప్రమేయ విషయంలో, ప్రమాణ విషయంలో, ప్రమేయ విషయం అంటే బ్రహ్మ విషయంలో, ఆ పరమాత్ముడి విషయంలో సందేహాలు ఉంటూనే ఉంటాయి ఎంత విన్నా కూడా. ఈ ఉపనిషత్తులు వేదాలు చెప్తున్నాయి కదా, నిజమేనంటారా? ప్రమాణ విషయంలో సందేహం, తన మీద తనకు సందేహం రాదు. చూడండి, అక్కడ దోషం లేదు, పరమాత్ముడిలో దోషం లేదు, శాస్త్రంలోనూ దోషం లేదు. నీకు అర్థం కాకపోవడానికి ఎక్కడుందో తెలుసా దోషం? అసలు నీ బుద్ధిలోనే ఉంది దోషం. కనుక ప్రమాతృ దోషం ఉంది అని చెప్పి తెలుసుకుంటేనే ఇది మననం చేయడం వల్ల పోతుంది. సంశయ పోవాలి అంటే మననం చేయాలి, తిరిగి 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 మళ్ళీ చదవాలి. ఎన్నిసార్లు చదవాలి అంటే బాగా అవపోసన పట్టాలన్నమాట. అది ఏదో కాలక్షేపానికి చదవకూడదు. ఏమిటి అసలు దాని సంగతి చూడాలండి, దాని అంత చూడాలి. అసలు ఒక్క పదం అర్థం కాకపోతే 10 సార్లు చదవంతే సైతం అర్థమవుతుంది. అంత పట్టుదల కావాలి, అంత సమయాన్ని ఇవ్వాలి, అంత శ్రద్ధ కావాలి. ఉంటే ఏమొస్తుంది? సర్వపాపం వ్యపోహ్య అన్నాడు. ఉరికినానండి వస్తుంది. కష్టపడిన వాడికి, శ్రద్ధతో చదివిన వాడికి వినయం భక్తితో శ్రద్ధతో శాస్త్రం మీద ఎటువంటి అనుమానం లేకుండా చదువుతూ, గురువాక్యం మీద అనుమానం లేకుండా, అర్థం కాకపోతే నా బుద్ధిలోనే ఏదో లోపం ఉంది గ్రహించడంలో అని తెలుసుకుంటూ, అక్కడికక్కడ నా బుద్ధిలో మనసుని కరెక్ట్ చేసుకుంటూ వినయంతో, పొరపాటు నేనే సరిగ్గా గ్రహించలేదేమో, నేనే సరిగ్గా గ్రహించలేదేమో అనుకుంటూ 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 చదవాలి సంవత్సరాల తరబడి. చాలామంది ఇది అనుకోకుండా ఏమండి అవన్నీ మనకు కాదండి అంటాడు. వాడికి ఏముందంటే ఇక జన్మ 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 జన్మలు ఇంకంతే. కనుక ఈ విషయం మనకు తెలియాలి అంటే మననం చెయ్యాలి. తర్వాత గురువు ఎటువంటి మననం చెయ్యాలి? గురువు చెప్పిన వాక్యాల గురించే మళ్ళీ మళ్ళీ చదవాలి. గురువు శాస్త్ర ఉపదేశ మననం, ఆయన చెప్పింది ఒకటి, శ్రవణం చేసింది ఒకటి, ఇంటికి వెళ్ళి మననం చేసేది ఒకటి అన్నాడు. అలా చేయకూడదు. వారు చెప్పిందే మననం చెయ్యాలి వెళ్ళి. తర్వాత ఏం చేయాలండి? ఎన్ని చెప్పినా కూడా ఏమండి, నిన్న ఒక ఆవిడ అడుగుతోంది క్లాసులో, స్వామిని మీరు ఇవన్నీ చెప్తున్నారు అంతా బ్రహ్మమయం అంటారు, బయటికి వెళితే ఎవరితో మాట్లాడుతుంటే చాలా కష్టాలు వస్తుంటే, వాళ్ళ బాధలు చూస్తుంటే మనకు కష్టాలు వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ వస్తే మీరు చెప్పేది ఎక్కడా సాధ్యమయ్యేటట్లుగా లేదండి అన్నది. క్లాసుకి 5 ఏళ్ల నుంచి వస్తున్నది ఆవిడ, ఈ క్లాసులో వాళ్ళు కాదండి, ఈ క్లాసులో కాదు వేరే క్లాసులో వాళ్ళు అంటే నాకు ఇదే సాధ్యం అనిపించడం లేదంటుంది. ఇది విపరీత భావన. మనలో ఉన్నటువంటి లోపాల వల్ల మనకు ఆ అపనమ్మకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఉన్నటువంటి పెరిగిన వాతావరణం, మన సరిగ్గా అనుష్ఠానం చేయకపోవడం వల్ల ఆ లోపాలు ఉండి మనం ఏం చేస్తామంటే గురువు గారిని ఆయన మీద అనుమానం, ఆయన చెప్పేది సరిగ్గా చెప్తున్నాడో లేదో అని, శాస్త్రం మీద అంతకంటే అనుమానం. ఈ విపరీత భావనలు అన్నమాట. ఇవి పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి. ఎప్పుడు ఏ అనుమానం వస్తుందో చెప్పలేం. ఆహా అని చెప్పి గురువు గారిని అలా ఆకాశానికి ఎత్తుతాం ఒక్కసారి, తర్వాత ఏం చెప్తే డమాల గురువు గారిని కూడా కింద పడేస్తాం, శాస్త్రాన్ని అవతల పడేస్తాం. ఏం చేస్తాం మరి? అట్లాంటి వీక్నెస్లు అన్నీ వస్తాయి మనలో నుంచి బయటకు వస్తాయి, అవి విపరీత భావనలు. అలా రాకుండా ఉండాలంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. భగవంతుడా, నాకెప్పుడు కూడా శాస్త్రం మీద అనుమానం వచ్చేటట్లు చేయకు, మా గురువుగారి మీద అనుమానం వచ్చేటట్లు చేయకు, నా బుద్ధిని నేనే పరీక్షించుకునేటట్లుగా చూసుకునేట్లుగా నాకు ఓర్పునివ్వు అని చెప్పి అడగాలి. అందుకని చాలామందికి మనుష్యాణం సహస్రేషు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. చదివినంత మాత్రాన జ్ఞానం రాదు, దాన్ని తదేక నిష్ఠతో చేసేవాళ్ళు, చదివేవాళ్ళు కావాలి. వందల మంది వేల మంది చదువుతూ పోతూ ఉంటారు, కానీ అందులో ఎవరో ఎవరో కొంతమంది అర్హత ఉన్నవాళ్ళు. కానీ ఆ కొంతమందిలో నేనుండాలని కోరుకోవాలి, మనం కోరుకోవాలి. ఆ కొంతమందిలో ఏమండి గుంపులో గోవిందలాగా పోతానా నేను అన్నారు. నేను పోవడానికి అట్లా లేదే లేదు, నేను అర్థం చేసుకొని తీరాలి, నాకు తెలియాలి. నచికేతుల్లాగా పట్టుకొని పీకాలన్నమాట. ఏమిటి యమధర్మరాజుని పట్టుకొని వదలకుండా నువ్వు చెప్తే కానీ నేను పోను అన్నాడు. నువ్వు చెప్పకపోతే నాకెవరు చెప్తారు, నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది. అట్లా గురువుని విషయం మీద అడుగుతూ ఉండాలి. అటువంటి శిష్యుడికి ఏ గురువు చెప్పకుండా ఉంటాడండి? గురువుగారికి అంతకంటే ఏం కావాలి? అడిగేవాడు ఎక్కడున్నాడు అసలు ముందు చెప్పడానికి? అడిగితే కదా. అలా శిష్యుడు అడుగుతూ ఉంటే గురువుగారికి ఆనందమో ఆనందం. అలా అడగాలి, అలా వినాలి, మనం గురువుగారు చెప్పాలి. అటువంటిది విపరీత భావనలు పోవాలి అంటే ఇంత ఉన్నది. ఈ లోపల మనకు ఆకలి అవుతుంది, ఇంత వస్తుంది, అవి ఉంటూనే ఉంటాయి ఒక పక్కన. ఉన్నా సరే అవి పూర్తి చేసుకోవడం, మళ్ళీ చదవడం, మళ్ళీ పూర్తి చేసుకోవడం, మళ్ళీ చదవడం. కుటుంబం వ్యవహారాలన్నీ ఉంటూనే ఉంటాయి, అవన్నీ వాటి 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 ఉంటాయి. కానీ నా గమ్యాన్ని మర్చిపోకూడదు, అలా ఉండాలి. అది తీవ్రమైనటువంటి శ్రద్ధ. తస్మై అటువంటి విద్యార్థికి, ఎవరు? అశ్వలాయనుడికి. ఆ అశ్వలాయనుడికి ఎవరికి అయితే శ్రద్ధ భక్తి అన్నీ ఉన్నాయో అటువంటి అశ్వలాయనుడికి తస్మై సహా, చదివాం కదా మంత్రం, సహా ఆ పరం చతుర్ముఖ బ్రహ్మ పితామహ, తాత అన్నమాట మనందరికీ పితామహ అన్న, తాతలాంటి వాడు అందరికీ, తాతలాంటి వాడు అంటే వృద్ధుడు, అందరికీ శ్రేయస్సునిచ్చేటటువంటి వాడు పితామహ. ముత్తాత అని అర్థం. ఓకే, పితామహ అంటే సంస్కృతంలో పితామహ అంటే తెలుగులో ముత్తాత అని అర్థం. ఆయన మనకు ముత్తాత లాంటి వాడు అంటే పెద్దవాడు అని, అనుభవజ్ఞుడు. పితామహ అవేహి ఏమన్నారు? శ్రద్ధాభక్తి ధ్యాన యోగాత్ అవేహీనరు చెప్పాడట. వెంటనే ఎప్పుడైతే అశ్వలాయనుడు అడిగాడో, ఓ అశ్వలాయన నేర్చుకో, తెలుసుకో బ్రహ్మాన్ని గురించి. ఎలా తెలుసుకోవాలి? శ్రద్ధ యోగంతో తెలుసుకో. యోగం అంటే సాధన, శ్రద్ధ అనే దాన్ని సాధనంగా పెట్టుకొని తెలుసుకో. దేని మీద శ్రద్ధ? గురువు మీద, పరమాత్ముడు భగవంతుడి మీద శ్రద్ధ, శాస్త్రం మీద శ్రద్ధతో తెలుసుకో. శ్రద్ధ భక్తి, భక్తితో గురువు మీద, శాస్త్రం మీద, ఆ పరమాత్ముడి మీద భక్తితో ఉన్నారు. భక్తి అనే సాధనంతో తెలుసుకో. ధ్యాన యోగాత్, ధ్యానం అంటే ఇక్కడ నిధిధ్యాసనం. శ్రద్ధ అంటే శ్రద్ధతో శ్రవణం చెయ్యి, భక్తి అంటే భక్తితో మననం చెయ్యి, మననం అనే సాధన చెయ్యి. ధ్యానం అంటే నిధిధ్యాసనం చెయ్యి, అదే చింతన చెయ్యి. నేను శరీరాన్ని కాదు, నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని అని విన్నదాన్ని చింతన చెయ్యి, ధ్యానం చెయ్యి. ధ్యానం అనే యోగం అంటే నిధిధ్యాసనం చెయ్యి అని అర్థం. యోగం అంటే సాధన, శ్రవణ సాధనం, మనన సాధనం, నిధిధ్యాసన సాధన. మూడు సాధనాలతో తెలుసుకోవలసినది అన్నాడు, చెప్పాడు. ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మదేవుడు అశ్వలాయనుడితో ఈ విధంగా చెప్పాడు. మొదటి మాట సాధనాలని చెప్పాడనమాట. తర్వాత మంత్రం చెప్తున్నారు, బోధ మొదలు పెడుతున్నారు. శ్రవణం చెయ్యన్నారు కదా, విను అని చెప్పనులే. విన్న తర్వాత మననం చెయ్యాలి, భక్తితో, భక్తితో మననం చెయ్యి, ధ్యానం చెయ్యి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుస్తకం మూసేసి మళ్ళీ సోమవారం పుస్తకం తెరవాకు, ఒకసారి వెళ్ళి తెరిచి ఏం చెప్పారు స్వామిని వారం చెప్పి కూర్చొని. ఆ ఆవు గడ్డి తిని, గేదె గడ్డి తిని ఏం చేస్తుంది? బాగా చెప్పారే, నెమరు వేస్తుంది. మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి తిరిగి తిరిగి నెమరు వేసుకోవాలి. ఏంటి నెమరు వేసుకోవాలి? చిన్నటువంటి కైవల్యోపనిషత్తుని నెమరు వేసుకోవాలి. స్వామిని ఇంటికి వెళ్ళినా కూడా మీ మాటలే వినపడుతున్నాయండి చెవుల్లో. ఇంట్లో వాళ్ళందరూ అనాలి, ఏమిటి నీకు క్లాస్ పిచ్చి పట్టింది అనాలి. కైవల్యోపనిషత్తు ఉపనిషత్తు ఉపనిషత్తు అలా అంటే బాగా నెమరు వేస్తున్నావు అని అర్థం, బాగా నెమరు వేస్తున్నామని అర్థం. నెమరు వేయాలి, అప్పుడే ఆ తిన్నది విన్నటువంటిది బాగా జీర్ణమయ్యి ఆ శక్తి వస్తుంది. ఏ శక్తి అంటే దుఃఖం పోతుంది, అది మెయిన్ థింగ్. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న కోపతాపాలు తగ్గుతాయి ముందు. ఒకసారి ఒక పేషెంట్కి ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధి రాగానే ఏం చేస్తారు, హాస్పిటల్కి తీసుకుపోతారు. వాడికి ఫస్ట్ టెంపరేచర్ ఉంటుంది, కన్వల్సెన్స్ ఉంటుంది, ఫిట్స్ లాగా వస్తూ ఉంటుంది, అదిరెదిరి పడుతూ ఉంటాడు, కంట్రోల్ చేయాలి, అరుస్తూ ఉంటాడు. అటువంటి స్థితిలో డెలీరియం స్టేజ్లో ఉంటాడు. పేషెంట్ని డాక్టర్ దగ్గర తీసుకోగానే ఏం చేస్తారు డాక్టర్ గారు, ఫస్ట్ ఆ సింప్టమ్స్ అన్ని పోవడానికి ముందు మందిస్తారు. వాడికి టెంపరేచర్ తగ్గాలి ముందు, ఆ దడదడ ఉంటుంది చూసారా, అదంతా తగ్గాలి మనిషికి ముందు. ఆ కన్వల్సెన్స్ పీరియడ్ అంటారు, ఆ చేతులు కాళ్ళు అదరటం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తగ్గాలి. అందుకని మొదట ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు డాక్టర్ గారు, తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా, కదా అంతేనా. అలాగే శాస్త్రానికి వచ్చినప్పుడు కూడా మనం విన్నా కూడా శాస్త్రం మనకు ముఖ్యమైన చికిత్స, మెయిన్ ట్రీట్మెంట్ జరగదు. సైడ్ ట్రీట్మెంట్ ఏందో తెలుసా, ఫస్ట్ ట్రీట్మెంట్ మనలో అలజడి తగ్గుతుంది. ఫస్ట్ శాస్త్రం ఏం చేస్తుందంటే మనలో అలజడి తగ్గిస్తుంది, మానసిక అలజడిని తగ్గిస్తుంది. కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషం అన్నిటినీ కొంచెం 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 తగ్గిస్తుంది. తగ్గించిన తర్వాత అబ్బా ఇప్పుడు రా వీడు ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నాడు అన్నప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. అందుకని శిష్యుడు మొదట క్లాస్కి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలతో వస్తాడు, మానసిక బాధలైనా, ఇంట్లో బాధలైనా, శారీరక బాధలైనా, రకరకాల బాధలతో వస్తాడు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాసనలన్నీ బాధలతో వచ్చినప్పుడు విన్నా కూడా అర్థం కాదు. అందుకని అవన్నీ పోవాలి అంటే మొదట వినంగా 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 కొంత ప్రశాంతత ఏర్పడి, ఫస్ట్ వచ్చినప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాడు క్లాస్లో. ఇదంతా ఏమిటంటే పాపం చాపల్యం. కొంతకాలం పడుతుంది ఆ గురువుగారిని చూస్తూ వినడానికి, కొంతకాలం పడుతుంది. లేకపోతే ఎప్పుడైపోతుందో క్లాస్ అని చూస్తూ ఉంటాడు మొదట్లో, తర్వాత అయిపోయింది ఆ క్లాస్ అంటాడు. చూసారా ఎటు నుంచి ఎటు వచ్చేసాడో, మొదట ఇంకా అవ్వలేదు ఆ క్లాసు, తెలుసు పాపం స్వామిని అంటే భక్తే, పుస్తకం గీత అంటే కూడా భక్తే, కానీ ఇంకా తొందరగా అయితే బాగుండేది, ఇంకా అవ్వలేదా అంటే ఏమిటి, ఇంకా అదిలో మనస్సు నిలిచే స్థితి రాలేదని. అలా పోయి కొంతకాలం అయిన తర్వాత సోమవారం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ, ఒక గంట ఒక నిమిషంలో అయిపోయినట్లుంది స్వామిని, ఇంకొంచెంసేపు ఉంటే బాగుండేదే క్లాస్. చూసారా మనిషి ఎలా మారిపోయినాడు. తర్వాత స్వామిని ప్రతిరోజు ఉంటే బాగుంటుందేమో క్లాస్, చూడండి ఎలా మారిపోయినాడు మనిషి. కనుక అప్పుడు నిజమైన ట్రీట్మెంటే స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్ అంటే ఏమిటి, నేనేం ట్రీట్మెంట్ ఇవ్వనండి, మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. పర్వాలే, అలా అయినా పర్వాలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ, శ్రద్ధ భక్తి ధ్యాన యోగా అవేహి. ఓ అశ్వలాయన, శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, నిధిధ్యాసనం చెయ్యి నాన్న, చేసి నువ్వు ఆ బ్రహ్మాన్ని తెలుసుకో అన్నాడు. ఎవరు, బ్రహ్మాజీ, బ్రహ్మదేవుడు. తర్వాత మంత్రం, మూడవ మంత్రం, న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరిణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే యత్ యతయో విశంతి. ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు బ్రహ్మ విద్యా బోధనం. ఆయన ఈ బ్రహ్మన్ని ఎంతటి కర్మను నిర్వర్తించినా కూడా ఈ బ్రహ్మాన్ని తెలుసుకోలేవు. న కర్మణ అంటే యాగాలు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు, దీక్షలు, రకరకాల పూజలు, వ్రతాలు చేసి, ఉపాసనలు చేసి శ్రీచక్రం పూజ చేసేవాళ్ళు, దేవి ఉపాసకులు, ఆంజనేయ ఉపాసకులు, రకరకాల ఉపాసకులు ఉన్నారు కదా. హోమాలు చేసేవారు ఉన్నారు కదా. హోమాలు చేసి పంచాగ్నిలో అగ్ని పెట్టుకొని చుట్టూ లోపల కూర్చొని ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు కదా. పంచాగ్ని మధ్య చేసేటటువంటి వాళ్ళు, ఇవన్నీ క్రతువులు. వీటన్నీ ఇవన్నీ చేసినా కూడా నాయన ఈ బ్రహ్మాన్ని తెలుసుకోలేరు. నా కర్మణ ఎటువంటి చిన్న ఉపాసన దగ్గర నుంచి, చిన్న వ్రతం దగ్గర నుంచి, ఉపవాసం చేయడం, మౌన వ్రతం, చెప్పులు లేకుండా, పాదరక్షలు లేకుండా ఆ కొండపైకి వెళ్ళడం, అంగ ప్రదక్షిణాలు చేయడం, ఈ చిన్న చిన్న కర్మల నుంచి పెద్ద పెద్ద హోమాల దాకా, నా కర్మణ నువ్వు ఇది తెలుసుకోలేవు నాయన ఈ బ్రహ్మాన్ని అన్నారు. మొదట అయిపోయింది అవుట్. దేని వలన నువ్వు తెలుసుకోలేవో చెప్తున్నారు, దేని వలన నువ్వు తెలుసుకోగలవో అది కావాలి కదా ముఖ్యం క్వాలిఫికేషన్. ఒకవేళ అనుకుంటామేమో ఇట్లాంటివన్నీ ఆ అగ్ని హోమం హిమ హోమాలు ఇవన్నీ చేస్తే నాకు వస్తుంది చెప్పి అనుకుంటామే, ముందుగానే చెప్తున్నాను ఆయన అట్లా చేస్తే వచ్చేది కాదు. నా కర్మణ నా ప్రజయా, ప్రజ అంటే మన సంతానం. మాకు ఇంతమంది సంతానం ఉన్నారండి, మా పెద్ద ఫ్యామిలీ అండి, మా పరంపర ఇదండి. ప్రజ అంటే పిల్లలు అన్నమాట, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి, పెద్ద అమ్మాయి. చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీ వీళ్ళందరూ. తర్వాత నాకు పోయిన తర్వాత కూడా వీళ్ళందరూ శ్రాద్ధకర్మే కూడా చేస్తారు, అప్పుడు నాకు మోక్షం వస్తుంది, పితృలోకానికి వెళ్తా, పై లోకాలకి పోతా అనుకుంటామేమో. చాలామందికి పిల్లలు ఉంటే మోక్షం వస్తుంది అనుకుంటారు, అందులో మగపిల్లవాడు లేకపోతే మోక్షం రాదని చెప్పి చాలామందికి. మగపిల్లవాడు పుట్టకపోతే ఇంకెందుకండి ఇంట్లో, కనుక మగపిల్లవాడు పుట్టకపోతే మోక్షమే రాదనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సంగతి తెలుసు ఉపనిషత్తుకి, అప్పుడే బ్రహ్మదేవుడు అప్పుడే చెప్పేశాడు. మొదటి అబ్బాయి, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి, మధ్యలో ఒక అమ్మాయి ఉండాలి, మళ్ళీ అమ్మాయి. ఇలా అనుకుంటావే నాయన, అసలు ఆయన నా ప్రజయా ఈ బ్రహ్మాన్ని, ఎంత సంతానం ఉన్నా మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ మోక్షం దానివల్ల రాదు నాయన అన్నారు. ఈరోజుకి ఉంది మన భారతదేశంలో, మగపిల్లవాడు రాకపోతే మనకు పుట్టగతులు లేవండి అంటారు. చూసారా, పుట్టగతులు లేవు అంటారు, అది నిజం కాదు. మోక్షం రాదు, మరేమైనా రావచ్చు, పితృలోకానికి పంపిస్తాడు శ్రాద్ధకర్మం చేసి నిన్ను, అది చేయిస్తాడేమో కానీ, స్వర్గలోకానికి పంపిస్తాడేమో కానీ, మోక్షాన్ని మాత్రం ఆ పుత్రుల వల్ల వచ్చేది కాదు అన్నాడు. అట్లయితే ఇంకా సన్యాసులకు మోక్షమే రాదు కదా. ప్రజ పిల్లల వల్లే మోక్షం వస్తుంటే సన్యాసికి ఎవరికి మోక్షమే లేదని అర్థం, అంతే కదా. అందుకనే చెప్తున్నారు న ప్రజయా. పోనీ ఇంత ధనవంతుండండి నేను, కుబేరుడు అంతటి వాణ్ణి, అంబానీ లాంటి వాణ్ణి నేను, నా దగ్గర చాలా ధనం ఉంది అంటావా? నధనేనా, ఎంత ధనం ఉన్నా కూడా నువ్వు గురువు గారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని కొనుక్కోలేవు అన్నాడు. చూసారా, నువ్వు పుస్తకాన్ని కొనుక్కోవచ్చు, కైవల్యోపనిషత్తుని కొనుక్కోవచ్చు, ఉపనిషత్తులన్నీ కొనచ్చు, కానీ నువ్వు జ్ఞానాన్ని కొనుక్కోలేవే, నా ధనేనా. కనుక ధనం ద్వారా గురువుని ఆనందపరచాలనుకోవడం తెలివి తక్కువతనం. నా ధనం చూసి మా గురువుగారు నాకు బ్రహ్మ విద్యను చెప్తారు, నీ ధనాన్ని చూసి పారిపోతారు ఫస్ట్. నీ ధనాన్ని చూసి ఎప్పుడు గురువుగారు బోధించరు, నీ వినయాన్ని చూసి బోధిస్తారు, నీ శ్రద్ధని చూసి బోధిస్తారు, నీ భక్తిని చూసి బోధిస్తారు. కానీ నువ్వు ఎంతటి ధనవంతుడివా, వీడికి ఎన్ని కార్లు ఉన్నాయా, కార్లు వస్తున్నాడా లేదా, మంచి డొనేషన్ ఇస్తున్నాడా లేదా, ఇట్లాంటివన్నీ అవి తీసుకుంటారు. వీడికి జ్ఞానం రాదని ఆయనకి తెలుసు, డొనేషన్ ఇస్తే నాయన నీకు పుణ్యం వస్తుంది ఇవ్వు అంటాడు. మన ధనంతో పాటు వినయం, శ్రద్ధ, భక్తి, శాస్త్రం మీద ప్రేమ కావాలి, గురువు మీద ప్రేమ కావాలి, అవి ఉండాలి. దేర్ఫోర్ అసలు ఆయన ధనం వల్ల వచ్చేది కాదు నాయన ఇది అన్నారు. న ధనేన, న కర్మణ, న ప్రజయా, న ధనేన. అక్కడ నా లేదు, ధనేన అంటే ధనం వల్ల వస్తుందండి, ఇందాక నా చెప్పారు, ఇక్కడ నా చెప్పలేదు కదా. అంటే ధనం వల్ల వస్తుందని అనుకో అర్థం చేసుకోకూడదు. నా అక్కడ చేర్చుకోవాలి మనం, న ధనేనా. మరి దేనివల్ల వస్తుందండి అన్నారు. త్యాగేన ఏకే అన్నారు. ఏక త్యాగేన, ఒకే ఒక మార్గం త్యాగేన అన్నారు. అన్నిటిని త్యాగం చేయాలి, రినౌన్స్ అన్నారు, సన్యసించు అన్నారు, మానసికంగా సన్యసించు. వైరాగ్యం అని అర్థం. త్యాగేనైకే, శరీర అభిమానాన్ని వదిలిపెట్టు. మన అభిమానం, శరీరాభిమానం, గృహాభిమానం, కారభిమానం, పుస్తక అభిమానం, పెన్సిల్ అభిమానం, పెన్ను అభిమానం, పుత్ర అభిమానం, పుత్రి అభిమానం. నాకు దేని మీద అభిమానం లేదు కానీ స్వామిని, నా ఇష్టదైవం మీద నాకు అభిమానం అన్నాడు. అది కూడా ఉండకూడదు. వాళ్ళు తమిళంలో చెప్తారు, ఆశయ అరుమింగళ్, ఆశయ అరుమింగళ్, ఈశనోడాయునం ఆశయ అరుమింగళ్ అని చెప్తారు తమిళంలో. ఈశ్వరుడు మీద కూడా నా దేవుడు అనే అభిమానం కూడా ఉండకూడదు అన్నాడు. ఫైనల్గా శరీర అభిమానం వదిలిపెట్టు, మన అభిమానం వదిలిపెట్టు, నీ యొక్క ఆస్తి అభిమానం వదిలిపెట్టు, నీ ఇష్టదైవం అభిమానం కూడా వదిలిపెట్టు అన్నాడు. చాలా కష్టమే అన్నాడు. అందుకనే కదా చెప్తున్నాను, త్యాగే నైకి అన్నారు. అన్ని అభిమానాన్ని వదిలిపెట్టు, రాగ ద్వేష కామం క్రోధం వదిలిపెట్టు, నేను అనే అభిమానాన్నే వదిలిపెట్టు అన్నాడు. నేను వదిలిపెట్టాను అనే అభిమానాన్ని వదిలిపెట్టు అన్నాడు శంకరాచార్య వారు. భగవద్గీత భాష్యంలో చెప్తారు, ఆ శ్లోకం తర్వాత చెప్తాను వచ్చేవారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.